క్రమముగాను లోతుగాను ధ్యానం చేయటం. దయచేసి నోట్స్ కలిగి ఉదయకాల ఆరాధనలో పాల్గొనాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. రాత్రి మనం 1వ తేదీ కావటం వల్ల హాఫ్ నైట్ ప్రార్థనలో ఆల్మోస్ట్ 12:30 గంటల వరకు సమయాన్ని గడిపిన తిరిగి ఉదయాన్నే మరలా బైబిల్ స్టడీ కొరకు దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికి మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వదుకొద్దాం, దేవుని వాక్యం వదుకొద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడవు. యెహోవా నిపూర్ణ హృదయముతోను, నిపూర్ణాత్మతోను, నిపూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ప్రార్థన చేసుకుందాం. తల్లో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2వ తేదీని బట్టి మీకు వందనాలు. ఈ నూతన మాసముని బట్టి మీకు స్తోత్రాలు. ఏప్రిల్ నెలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. రాత్రి మీ సన్నిధిలో ప్రభువా వాచినైడు ప్రార్థనలు ఆరాధనలో నీటి నెలంతా చేసిన కార్యాలు తలపోసుకుంటూ నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యానికే మీకు వందనాలు. తిరిగి మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో ఈ ప్రత్యేక బైబిల్ స్టడీలో కూడుకొని ఉండగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడు. వచ్చిన ప్రియులందరిని బలపరచండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, వచ్చిన వారందరికీ దేవునిగా మార్చండి, రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ప్రభువా వాక్య వెలుగులో సరిగ్గా అర్థం చేసుకోవడానికి, లోతైన అవగాహనలోకి రావడానికి నాకు మాకు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలపు ఈ బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్న బిడ్డలు SFJ యూత్ బాయ్స్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో ఆశ్చర్యకరంగా తెలంగాణ బాయ్స్ సహవాసాన్ని కట్టడానికి కూడా మీరు ఇష్టపడ్డందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. అన్ని జిల్లాల్లో SFJ పరిచర్లో ఆయన యవన బిడ్డలు ఉండగా వారందరినీ ప్రార్థనా బృందాలుగా కట్టడానికి ఈ చిన్న బిడ్డలను ప్రభువా మీరు దీవించి వాడుకోండి. మాకును యవన బిడ్డల పరిచర్ కొరకైన గొప్ప భారం పుట్టించండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వారు మీరు ఎవరినైనా కలుసుకొని ఈ పరిచర్ కొరకు పరిచయం చేస్తుంటే వారిని తప్పకుండా ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానించండి. వారు మేలు పొందుతారు, బలపడతారని జ్ఞాపకం చేస్తున్నాను. మనం బైబిల్ స్టడీలో భాగంగా దేవుని గుణ లక్షణాలను స్టడీ చేస్తా ఉన్నాం. ఆయన నేచర్ని స్టడీ చేస్తున్నాం. దేవుని నేచరు మనకు పరిశుద్ధ లేఖనాలు ఎట్లా పరిచయం చేశాయంటే, మనం ఇప్పటి వరకు 2 ప్రాముఖ్యమైన దేవుని లక్షణాలను అర్థం చేసుకున్నాం. 1, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మరూపి, దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మరూపి అన్నప్పుడు సహజంగా మనకున్న భావన గాలి కనబడడు కాబట్టి తక్కువ, ఆ భావన సరైనది కాదు. ఆత్మరూపి అన్న ఆ నేచర్ మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, గాడ్ ఈజ్ స్పిరిట్ అనగానే గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. ఆత్మరూపి అనగా అనంతుడు, పరిధిలు లేనివాడు, సర్వశక్తిమంతుడు, సృష్టి అంతటినీ నిర్మించిన దేవుడు. కాబట్టి గాడ్ ఈజ్ స్పిరిట్ అన్న మాట దగ్గర దేవదూతలు ఆత్మలే, దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆత్మరూపియే, పరలోకంలో ఉండే నీతిమంతులందరూ ఆత్మలే, పరలోక దేవుని రాజ్యం అంతా ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆ ఉన్నతమైన తలంపు దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్ అన్న సత్యం దగ్గర మనం కలిగి ఉండాలని 139వ కీర్తన నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం. నేను పాతాళానికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి తప్పించుకుంటాను? దేవుని యొక్క ఆ ఉనికి ఒక స్థలానికి పరిమితం కాదు, ఒక విగ్రహానికి పరిమితం కాదు, ఒక ఆకారానికి పరిమితం కాదు. అపరిమితుడు, అనంతుడు, సర్వ వ్యాప్తి అయిన దేవుడు అని మనం దేవుడు స్పిరిట్ అన్న మాట దగ్గర అర్థం చేసుకోవడానికి స్టడీ చేశాం. లాస్ట్ 2 వీక్స్ గా మనం స్టడీ చేస్తున్న గాడ్స్ నేచర్ లో భాగంగా 2వ అంశం, గాడ్ ఈజ్ పర్సన్. దేవుడు ఆత్మరూపియే గాని మనకి అందుబాటులో లేకుండా ఉన్నవాడు కాదు, మనకి రివీల్ కానివాడు కాదు. దేవునికి పర్సనాలిటీ ఉంది, దేవుడు సమీపంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడికి నా బాధ అర్థమవుతుందా, నా ఆరాధన అర్థమవుతుందా, నా భాష అర్థమవుతుందా అంటే అవును, గాడ్ ఈజ్ పర్సన్. ఆ మాట మనల్ని నిజంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి. అంత గొప్ప దేవుడు, నీకు ఉన్న మనసు ఆయనకు ఉంది, నీ పట్ల ఆయనకి తలంపులున్నాయి, నీ మీద ఆయన చాలా పట్టింపు కలిగి ఉన్నాడు, ఆయన నీకు నీతో కమ్యూనికేట్ అవుతాడు, ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి తరంలో నానా రకాలుగా మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ని మానవుడి రూపుగా మన మధ్యకు పంపించి ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన క్షమాపణ అంతటిని వెల్లడిపరిచాడు. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, తండ్రిగా బయలుపరుచుకున్నాడు, మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, మనతో క్లోజ్ గా నడవడానికి, ఇంటిమసీ కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్న లేఖన సత్యాలు మనకి గొప్ప ఆశ పుట్టించాలి. అంత గొప్ప దేవుడు మనతోటి పర్సనల్ గా డీల్ చేస్తాడు, మనకి అందుబాటులో ఉన్నాడు, మనతో మాట్లాడతాడు అన్న విషయాలు. కాబట్టి దేవుడు సృష్టికర్త అని చూసాం, దేవుడు నాశనం చేసేవాడు, దేవుడు పోషించేవాడు, దేవుడు మన కొరకు చింతించేవాడు, దేవుడు మన మాటలు వినేవాడు, దేవుడు కోపగించుకునేవాడు, అసహించుకునేవాడు, దేవుడు దుఃఖించేవాడు, ప్రేమించేవాడు. ఆయన వ్యక్తీకరణ బైబిల్ అచ్చంగా మనలాగే ఆయనకు చెవులు ఉన్నట్టుగా, ఆయనకి చేతులు ఉన్నట్టుగా, ఆయనకు హృదయం ఉన్నట్టుగా, ఆయనకి మనసు ఉన్నట్లుగా మనకి అనిపించే భాషలో, ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ లో రాయబడ్డ వాక్యాలు వెనకాల ఉద్దేశం, ఆయన మనతో కమ్యూనికేట్ అవుతున్నాడు. చెవులు ఉన్నాయని కాదు, చేతులు ఉన్నాయని కాదు, గాని నువ్వు ఎలాగైతే అన్నీ చేయగలుగుతున్నావో దేవుని యొక్క వ్యక్తీకరణ ఆయన అట్లాగే ప్రేమిస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు, దుఃఖిస్తాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ గాడ్స్ పర్సనాలిటీలో నుంచి, గాడ్ ఈజ్ పర్సన్ అన్న ఈ స్టడీలో నుంచి మనం అర్థం చేసుకోగలిగాం. ఒకటి, ఆత్మరూపి మనకి ఊహలకు మించిన వాడు, అతీతుడు, అనంతుడు, సర్వవ్యాపి అన్న సత్యం. 2, ఆయన నేచర్ను బట్టి అనంతుడు, అతీతుడుగా ఉన్నప్పటికీ దేవునికి పర్సనాలిటీ ఉంది, దేవుడు కమ్యూనికేట్ అవుతున్నాడు, దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు తానేంటూ వ్యక్తీకరించుకున్నాడు. తను తన గురించి బైబిల్ ఒక మనిషి కోసం మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది. కాబట్టి నీ నువ్వు చిన్నవాడువే గాని ఆయన పెద్దవాడే గాని అంత అనంతుడైన దేవుడు ఎంత పరిమితుడైన మనిషితోటి బంధం కలిగి ఉన్నాడు, బంధం కలిగి ఉన్నాడు, ప్రేమించి చేసుకున్నాడు, క్షమిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ ఆయన పర్సనాలిటీ దగ్గర మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. మీరు మళ్ళా నోట్స్ తిరగేయండి, నోట్స్ రాసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం విన్న ఈ సత్యాలు ఇంకొకరికైనా ప్రసంగ రూపంలో చెప్పండి, ఇంకొకరికైనా పంచుకుంటే మైండ్లో ప్రింట్ అయి ఉంటాయి, నోట్లో ఉంటాయి. తప్పకుండా చెప్పకుండా ఉండలేము, పంచుకోకుండా ఉండలేము, స్తుతించకుండా ఉండలేము. ఈ అంశాలు ఎత్తిపెట్టి స్తుతించాల్సిన అంశాలు గాడ్స్ నేమ్స్, గాడ్ నేమ్స్, నేమ్స్ ఆఫ్ ద గాడ్ అన్న సిరీస్ లో ఎలోహిం మొదలుకొని యెహోవా సిరీస్ వరకు చాలా పేర్లు ఆయన ఆరాధించడానికి అసహాయకరంగా మనకు ఉంటాయని స్టడీ చేసాం. గాడ్స్ నేచర్ లో ఈ గుణ లక్షణాలు ఆత్మరూపి, అలాగే దేవుడు మనతో మాట్లాడేవాడు, మనకి వ్యక్తమయ్యేవాడు, దేవునికి ఉన్న పర్సనాలిటీ, ఆయన స్తుతించడానికి మనకి వీటిని మన మన ప్రార్థనలో తీసుకుంటే గుర్తుంటే లైవ్లీగా ఆరాధించగలుగుతాం, రైట్ అండర్స్టాండింగ్తో మనం ఆరాధించగలుగుతాం. మూడవ అంశం గాడ్స్ నేచర్ అన్న ఈ సిరీస్ లో మూడవ అంశం ఏంటంటే గాడ్ ఈజ్ వన్. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే దేవుడు అద్వితీయ దేవుడు, బైబిల్ దేవుడు అద్వితీయ దేవుడు. చదివిన ఈ లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోషేకు ఎలా కనబడ్డాడు, మోషే భక్తుడు ద్వారా ఇస్రాయేల్ సమాజానికి ఎట్లా కనబడుతున్నాడు, మోషేకు దేవుడు ఎలాగ బయలుపరుచుకున్నాడు, మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఏమని రాయిస్తున్నాడు అన్నది సన్నివేశం. ఈరోజు కూడా భారతదేశంలో మనమున్న సమాజంలో పాలిథిజం అంటాం. పాలిథిజం అంటే అనేక మంది దేవుళ్ళు, పాలిథిజం అంటే అనేకమంది దేవుళ్ళు కనబడుతున్నారు. ముక్కోటి దేవతలు, దేవీ దేవతలు, కోట్ల కొలది దేవీ దేవతలు, ముక్కోటి దేవుళ్ళు, ఈ మాటలు వింటున్నాం. పాంథిజం అంటారు. పాంథిజం అంటే ప్రతిదీ దేవుడే, దేవుడు ఎందుగలడు అందులేడని చెప్పడానికి సందేహం లేదు, ఎందెంది వెతికినా అందులో కనపడతాడు. అది మన కళ్ళ ముందు మనమున్న సమాజంలో చూస్తున్నాం. పాలిథిజం కొరకు వింటున్నాం, పాంథిజం కోసం వింటున్నాం. ఈ బహుదేవతారాధన, లేకపోతే సర్వదేవతారాధన, ఇక్కడ ప్రతిదీ దేవుడే, చాలా మంది దేవుళ్ళు కనబడుతున్న సొసైటీ మనం ఉన్న సొసైటీ. ఈవెన్ ఇస్రాయేలీలు ఐగుప్తులోకి బానిసలుగా వెళ్ళారు, 430 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలతో ఉన్నారు. ఐగుప్తు దేశంలో దేవుడు తెగుళ్ళు తీసుకొచ్చిన, నిర్గమకాండంలో తెగుళ్ళు తీసుకొచ్చిన వృత్తాంతాలు చరిత్ర బైబిల్ రాయబడింది. ఎందుకైనా డిఫరెంట్గా తెగుళ్ళు తీసుకొస్తున్నాడు, ఎందుకు డిఫరెంట్ తెగుళ్ళు తీసుకొచ్చాడంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే ఐగుప్తులో దేవతలు ఉన్నారు, ఆ దేవతలకు అన్నిటికీ తీర్పు తీర్చి, ఐగుప్తు దేవతలకు అన్నిటికీ తీర్పు తీర్చి నేనొక్కనే దేవుడిని, ఇక వేరే దేవుడు లేడు అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి చెప్పాలనుకున్నాడు, సర్వలోకానికి నిరూపించాలనుకున్నాడు. కాబట్టి దేవుడు అంత డిఫరెంట్గా వాళ్ళతో డీల్ చేశాడు, కాబట్టి అక్కడ మనం నీళ్లను రక్తముగా మార్చటం, ఈరోజు కూడా నీటిని దేవుడిగా ఆరాధించటం, వర్షాన్ని దేవుడిగా ఆరాధించటం, నదులను దేవతలుగా ఆరాధించటం. చూస్తున్నాం అక్కడది కూడా ఉంది, నైలు నదిని ఆరాధిస్తా ఉన్నారు. నైలు నది నీళ్లను ఎర్రగా రక్తముగా మార్చి మీకు దేవుడు కాదు నీరు అని దేవుడు ప్రూవ్ చేశాడు. ఎద్దు రూపాన్ని వాళ్ళు ఆరాధిస్తారు, ఎద్దుల మీదకి రోగాలు తీసుకొచ్చాడు, మిడతలు కప్పలు ఐగుప్తుల దేవతలకి ఆ తలలు ఉంటాయి, ఎద్దు తల కప్ప తల ఆ మిడతలు పేలు, ప్రతిది దేవుడే, ప్రతిది దేవతే. పాలిథిజం ప్యాంథిజం అన్నది ఇండియన్ కల్చర్లో లేకపోతే ఇండస్ సివిలైజేషన్ లో మాత్రమే కాదు, ఈజిప్టియన్ సివిలైజేషన్ లోను అలాగే బాబిలోనియన్ సివిలైజేషన్ లోను నాగరికతల్లో చరిత్రలోకి వెళ్ళి ఏ నాగరికత తీసుకొని చూసినా వారు ఒక్క దేవుణ్ణి ఆరాధించడం కాక బహుదేవత ఆరాధన కలిగి ఉన్నట్లుగా మనం సివిలైజేషన్స్ లో చూస్తాం. అయితే బైబిల్ దేవుడు బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎలా బయలుపరుచుకున్నాడంటే అద్వితీయుడగు దేవుడు. అద్వితీయుడు అన్న మాట దగ్గర ద్వితీయుడు కాడు, ద్వితీయుడు లేడు, నో అదర్ గాడ్, గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ఎలోన్ బట్ నో అదర్ గాడ్. దేవుడు ఒకడే, దేవుడు ఒకే ఒక్కడు, దేవుడు అద్వితీయుడు, దేవుడికి దేవుడు ద్వితీయుడు కాడు, రెండో దేవుడు లేడు, రెండో దేవుడు లేడు. ఇంకా మాట్లాడాల్సి వస్తే దేవుడితో సాటి అయిన దేవుడు ఇంకొకడు లేడు. ఈ దేవుడితో సాటి అయిన దేవుడు ఇంకొక దేవుడు లేడు. ఇశ్రాయేలీయులకి దేవుడు బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎట్లా బయలుపరుచుకున్నాడంటే ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా, నో అదర్ గాడ్, రెండవ దేవుడు లేడు అన్న సత్యాన్ని వాళ్ళకి నేర్పించాడు. అట్లాగా ఆయన వాళ్ళకి బయలుపరుచుకున్నాడు, అట్లాగా ఆయన వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. ఈ సత్యం మనకు అర్థం కావాలి, ఈ సత్యం మనకు అర్థం కావాలి. కాబట్టి బైబిల్ దేవుడు ఏమై ఉన్నాడు, బైబిల్ దేవుడిని ఎట్లా ఆరాధించాలి అన్న మాట దగ్గర, ఎట్లా ఆరాధించాలి ఏమై ఉన్నాడు అన్న మాట దగ్గర మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైన లేఖన సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, రెండవ దేవుడు లేడు అన్నది బైబిల్ ప్రధానంగా మాట్లాడుతున్న లేఖన సత్యం. ఈ ప్రధాన సత్యాన్ని ఆయన నూరు పోశాడు, నేర్పించాడు, రోషంగా మాట్లాడాడు. ఇక ఏంటి తేడా క్రైస్తవ్యానికి మిగతా మతాలకి తేడా ఏంటి, యూదా మతానికి మిగతా మతాలకి తేడా ఏంటి అన్నమాట దగ్గర ఈ చాలా విషయాల్లో వ్యత్యాసాన్ని చూస్తాం. ఇక ఈ సత్యం దగ్గర మాత్రం ఇక బల్లగుద్దు మాట్లాడతాడు, ఆయన బల్లగుద్దు మాట్లాడతాడు. వేరొక దేవుడు ఉండకూడదు, దేని రూపాన్ని చేసుకోకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు కరాఖండిగా మాట్లాడిన మాట దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు, వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడిని చేసుకోకూడదు, నమ్మకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. అది టెన్ కమాండ్మెంట్స్ లో మొదటి ఆజ్ఞగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. ఇది బైబిల్ దేవుని యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన సూత్రం, ప్రధాన సత్యం, ప్రధాన సత్యం. పత్ర నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంగా మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఈ ఎంటైర్ ద లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రం అంతటి మీద ఒక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి, ఒక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి. ఏంటి ఆ ప్రశ్న అంటే, విచ్ ఈ ద ఫార్మోస్ట్ కమాండ్, విచ్ ఈ ద ఫస్ట్ కమాండ్, విచ్ ఈజ్ ద ఇంపార్టెంట్ కమాండ్ అన్నది ఆయన ముందుకు వచ్చిన ప్రశ్న. అక్కడ ప్రభు మాట్లాడుతా ఉన్నారు. ఏమంటాడు ఆయన? మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభు ముందున్న ప్రశ్న. 28లో అడుగుతున్నారు, శాస్త్రులలో ఒకడు, శాస్త్రి అంటే ఈ ధర్మశాస్త్ర పండితుడు, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాహుగా ఉత్తరము ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, అద్వితీయ ప్రభు, ఒకే ఒక్క దేవుడు. ఈజ్ ద ఓన్లీ గాడ్, గాడ్ ఈజ్ వన్, ఇంకొక దేవుడు లేడు, అద్వితీయ ప్రభువు. ఆయన్ని మాత్రమే నువ్వు ప్రేమించాలి. 32, ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పుతుంది, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమే. అవును, అది ప్రధాన సత్యం, అది ప్రధాన సత్యం. బైబిల్ దేవుడు అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు అన్నది బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ, కమాండ్స్ లో ప్రధానమైన ఆజ్ఞ, ఈ పెంటటెక్ లో పంచకాండాల్లో ప్రధానమైన ఆజ్ఞ. ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మోనోథిజం, పాలిథిజం, పాంథిజం, మోనోథిజం కాదు, పాలిథిజం, పాంథిజం కోసం వింటున్న సమాజంలో బైబిల్ మోనోథిజం కొరకు ఒకే ఒక్క దేవుడు, అద్వితీయుడు దేవుడు, వేరొక దేవుడు లేడు అన్నది ప్రధాన ఆజ్ఞగా మన ముందు బైబిల్ మాట్లాడుతూ ఉండగా, ఈ అవగాహన మనం కలిగి ఉండాలి, ఈ అవగాహన బలంగా కలిగి ఉండాలి. దీన్ని పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు, చాలా సందర్భాల్లో ఆయన నేర్పించాడు, ఆయన నేర్పించాడు, ఆయన దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేశాడు. ఇది ఖచ్చితంగా డీవియేట్ అవ్వడానికి లేదు, ఇక ఇందులోంచి దాటి వెళ్ళడానికి లేదు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకుందురు. ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక దేవుడు లేడని అందరూ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం, మీరు వెరవకుడి భయపడకుడి, పూర్వకాలం నుండి నేను ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు, ఉన్నట్టు నేను ఎరగను. విగ్రహాన్ని నిర్మించు వారందరూ మాయాస్వరూపులు, మాయ వంటి వారు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? వేరొక దేవుడు లేడు. 6వ వచనం 2వ భాగం, నేను మొదటి వాడును, కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన బలంగా, రోషంగా అర్థమయ్యేటట్లుగా మోసంలో పడకుండా ఉండడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం, నేను యెహోవా మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు అన్నాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, అద్వితీయుడు దేవుడు, వేరొక దేవుడు లేడు. అది చాలా ప్రాముఖ్యమైన సత్యముగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సత్యముగా మనం చూస్తున్నాం. కాబట్టి లిబరల్ గా ఉండాలి, అందరు దేవుణ్ణి గౌరవించాలి, అన్ని మత విశ్వాసాన్ని గౌరవించాలి, ఏ మతం చెప్పినా ఒకటే చెప్తుంది, ఏ పేరుతో పిలిచినా ఆయన్నే పిలుస్తున్నాం, ఏ విశ్వాసంలో ఉన్నా తిరిగి ఆయన దగ్గరికే వెళ్తాం. ఈ మోసంలో బ్రతకడానికి వీళ్ళే, అంతకంటే పెద్ద మోసం లేదు, అంతకంటే పెద్ద మోసం లేదు. మీరు నేరో మైండ్ తో ఉన్నారు, మీరు ఒక్క దేవుణ్ణే కలిగి ఉన్నారు, మీరు మేమైతే చాలా బ్రాడ్ మైండ్ తో ఉన్నాము, మేము అందరినీ దేవుడు అనుకుంటున్నాము. అనుకునేవ్వండి, ఈ దేవుడు బైబిల్ దేవుడు అద్వితీయుడు ఒక దేవుడు, వేరొక దేవుడు లేడు. అంతే అంతే, ఇక వేరొక దేవుడు కోసం నువ్వు ఆలోచించి ఏమైనా చేసావా, తాట తీస్తానన్నాడు. నేను రోషం కలిగిన దేవుణ్ణి, నన్ను ద్వేషించడంతో సమానం, తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి 3-4 తరాల వరకు రప్పిస్తాను. చాలా రోషంతో మాట్లాడాడు, నాకు చెందాల్సిన మహిమను విగ్రహాలకు ఇచ్చేవాడిని కాదు, నాకు రావలసిన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని కాదు, వేరొకరికి సాగిలి పడితే చూస్తూ ఊరుకునేవాడిని కాదు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని తన ప్రజలైన ఇశ్రాయేలీలకి పాఠం నేర్పించినట్టుగా నేర్పించాడు. వాళ్ళు ఏం చేశారు, జనరల్ గా అలవాటు కదా, అలవాటు కదా, దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఏ రూపం? బంగారు ఎద్దు. ఎంత కోపం వచ్చిందో ఆయనకి, బంగారు ఎద్దు. మళ్ళీ పేరేం పేరు? ఓ ఇస్రాయేల్, నేను విడిపించిన దేవుడు ఇదే, ఎవరు? ఎద్దు. ఎంత కోపం వచ్చిందో, ఎంత కోపం వచ్చిందో. తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఒక పక్క యెహోవా, మరొక పక్క బయలు. యెహోవాయు దేవుడే, బయలు దేవుడే. ఏలియా వచ్చాడు, బుర్ర పనిచేయట్లేదు మీకు, ఇద్దరు దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఒక దేవుడే, యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలు దేవత అయితే వాణ్ణి ఆరాధించండి, తేల్చుకున్నారండి అని చెప్పి నిలబెట్టి నిగ్గు తేల్చి, ఆయన ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు అని రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మరలా వాళ్ళ మోసం నుంచి విడిపించడానికి ఏలియను వాడుకున్నాడు, ఏలియను వాడుకున్నాడు. కాబట్టి ఈ గాడ్ ఈజ్ వన్ అన్న సత్యం బైబిల్లో చాలా ప్రధానమైనది, ఫండమెంటల్ ట్రూత్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సహజంగా ఇక్కడ వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మరి నేను ఒక్కనే దేవుడు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దేవుడు అవుతాడు? అప్పుడు 3 దేవుళ్ళు అవుతున్నారు కదా. అది మనకు వచ్చే ప్రశ్న, అది వాళ్ళు అడిగే ప్రశ్న, మనకు వచ్చే ప్రశ్న అయినప్పటికీ దేవుని వాక్యం మనకి ఏమని మాట్లాడుతుందంటే, దేవుని వాక్యంలో మనకు వెల్లడైన సత్యం ఏంటంటే, అద్వితీయ దేవుడు ఈ దేవుడు, బైబిల్ దేవుడు, బైబిల్ దేవుడు, ఆయన ఒక్క దేవుడు అని మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడంటే, వేరొక దైవం లేదు, వేరొక దేవుడు లేడు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, బైబిల్ దేవుడు ఒక వ్యక్తే, 3 వ్యక్తులు లేరు అన్నది ఎక్కడా లేదు. 2 సత్యాలను పరిగణలో తీసుకోండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు బయలు దేవత కాదు, ఐగుప్తు దేవతలు దేవతలు కాదు, లోకముల విగ్రహాలు దేవతలు కాదు అని దేవుడు ఈ పాలిథీజానికి అగనిస్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇక బైబిల్ దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు అద్వితీయ దేవుడు అని మనం ఆయన ఆరాధించడానికి ఆయన దగ్గరకు వస్తే, ఈ అద్వితీయ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమవుతున్నాడు. ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరు ఈ ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఒక దైవమే ముగ్గురు వ్యక్తులు. ఒక దైవమే కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అనడానికి బైబిల్ ఒప్పుకోదు. యేసయ్య దేవుడు కాదు అనడానికి బైబిల్ ఒప్పుకోదు. ఒక దైవమే ముగ్గురు వ్యక్తులుగా బైబిల్లో ప్రత్యక్షమయ్యాడు. అదేంటంటే ఉన్న సత్యం అయితే దాన్ని అలాగే తీసుకోవాలి అని ఎక్కడుంది బైబిల్లో? చాలా ఫండమెంటల్ సత్యాలుగా ఈ విషయాలు మనం గమనించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 18వ వచనం కూడా. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. సర్వాధికారి ఎవరు? దేవుడు. ఆ సర్వాధికారిగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏదో ఉత్తమ పురుషుడు, ఆయన ఏదో ప్రవక్త, ఆయన ఏదో ప్రత్యేకమైన వ్యక్తి, అక్కడతో బైబిల్ ఆగిపోవట్లే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను. వాక్యం అనే దేవుడు ఏ దేవుడి వద్ద ఉన్నాడంటే, ఇద్దరున్నారు అక్కడ. ఇద్దరు ఎట్లా ఉంటారు అనొద్దు. బైబిల్ ఇద్దరు ఉన్నారని మాట్లాడినప్పుడు ఇద్దరు, ముగ్గురు ఉన్నారని మాట్లాడిన ముగ్గురు. కానీ ఒక్క దైవం, రెండు వర్గాలు కాదు, రెండు దైవత్వాలు కాదు. వన్ గాడ్ హెడ్షిప్ బట్ 3 పర్సనాలిటీస్. ఒకే దైవం, ఆ ఒక్క దైవం ముగ్గురు వ్యక్తులుగా బైబిల్ వెల్లడిపరిచింది. ఆ ముగ్గురు వ్యక్తులుగా ఈ వ్యక్తీకరణ మనం ఆ సత్యాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తిని దాటిన దైవం లేదు. ఈ బైబిల్ దైవత్వాన్ని దాటిన వేరొక దైవం లేదు. ఈ బైబిల్ దైవత్వం, ఒక దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వన్ గాడ్ హెడ్షిప్ బట్ 3 పర్సనాలిటీస్. బైబిల్ ఆ సత్యాన్ని మాట్లాడుతుంది, అలాగే తీసుకోవాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. కలిపేసి తండ్రి, కుమారుడు, కుమారుడే, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒకరే అనడానికి లేదు. బైబిల్ అలా చెప్పట్లా. తండ్రి ఆయన పర్సనాలిటీ ఆయనకుంది, కుమారుడు ఆయన పర్సనాలిటీ ఆయనకుంది, పరిశుద్ధాత్ముడు ఆయన పర్సనాలిటీ ఆయనకుంది. ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, ఎవరు పర్సనాలిటీ వాళ్ళకు ఉంది. అలాగని చెప్పి ఎక్కువ తక్కువ ఏమన్నా ఇద్దామా? లేదు. ఎక్కువ తక్కువ అనడానికి లేదు. ముందు వెనక ఏమైనా పెడదామా? లేదు. ముందు వెనక పెట్టడానికి కూడా లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం. యేసు సర్వాధికారి. 19వ వచనం ఆయన అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఒక నామము అని మాట్లాడుతున్నాడు, ముగ్గురు కోసం మాట్లాడుతున్నాడు. ఈ అద్వితీయ దేవుడు ముగ్గురు వ్యక్తులై ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు నామంలోకి బాప్తిస్మం ఇవ్వాలి అని యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడే ఉండునుగాక. ముగ్గురు, ఒక దైవత్వం, ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులు నామములోనే బెనడిక్షన్ పౌలు సంఘానికి ఇస్తున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు అద్వితీయుడు, వేరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు ఒక వ్యక్తిగా కాక ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడు. ట్రినిటీ ఈజ్ ఏ మిస్టరీ అన్న మాట చాలా మంది బైబిల్ పండితులు మాట్లాడతారు, దాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ట్రినిటీ నాట్ ఓన్లీ మిస్టరీ, ట్రినిటీ ఈజ్ నాట్ ఓన్లీ మిస్టరీ, నిజంగా ఆత్మీయంగా ఎన్ని సత్యాలు ఉన్నాయో దేవుని ఎంత బాగా అర్థం చేసుకోవచ్చో మర్చిపోయి నేను ఎలా అంటాను ఈ దేవుడు బైబిల్లో ఉన్న ఈ అద్వితీయ దేవుడు, ఈ ఒకే ఒక్క దేవుడు రెండో వ్యక్తితో కలవటం తెలియని దేవుడు కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే అన్ని ఉన్నవాడికి బాగా పొగరుంటుంది, రాజుని తట్టుకోలేం, భరించలేం. నీరో చక్రవర్తి లాంటి మూర్ఖపు చక్రవర్తి, ఇక ఎవరు చెప్పాలి వాళ్ళకి, ఎవరు సలహా తీసుకుంటారు, ఎవరిని సంప్రదిస్తారు, ఎవరిని అడుగుతారు, ఎవరు తట్టుకోగలరు వాళ్ళని? రాజు కోరుకుంటే దెబ్బలకి ఏమైనా కొద్దువా? ఇంకంతే, రాజరికాన్ని చూసిన చరిత్రలో రాజు మూర్ఖుడంటే ఇక సమాజం అంతా ఏడాల్సిందే, రాజ్యం అంతా ఏడాల్సిందే వాడు తెచ్చేదాకా. పోనీ మంచి రాజు కడుపును పుట్టిన కొడుకు వాడు మూర్ఖుడు, ఏం చేస్తాం? వంశ పారంపర్యంగా రావాల్సిందేగా రాజ్యం మళ్ళీ అతని చేతికి. వాడు మూర్ఖుడైతే ఇక తప్పదు, వాడు తెచ్చేదాకా ఏడాల్సిందే. అందుకే ఒంటరితనం చాలాసార్లు ప్రమాదం, మూర్ఖుడైన రాజు. బైబిల్ దేవుడు వేరే వ్యక్తితో కలవటం, వేరే వ్యక్తితో మాట్లాడటం తెలియని దేవుడిగా కాకుండా అసలుకి ఆదికాండం మనకి ఎట్లాగ ప్రత్యక్షం అవుతుందంటే, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము అని డిస్కస్ చేస్తున్నాడు ఈయన. అంత బాగుంటుంది ఆ మాట. ఆదికాండం మొదలాధ్యాయం 26 వచనం, దేవుడు సింగులర్ వర్డే చూడడానికి. మన స్వరూపం అంటాడు, మన అంటే మన ప్లూరల్, మన స్వరూపం ముందు మన పోలుకు చెప్పిన నరులను చేస్తాము. మన అని చెప్పి దేవదూతలతో మాట్లాడుతున్నాడా? లేదు. వెల్లడైన కొత్త నిబంధన సత్యం ఏంటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నరుని చేద్దామా, మనలాగే చేద్దామా, మన రూపాన్ని ఇద్దామా, మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకుని చేద్దాం, మనలాగే చేద్దాం. నిజంగా గొప్ప రాజులు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, లేకపోతే చెప్తే తీసుకోవటం. ఈయన ఎలా కనబడతాడు అంటే, బైబిల్ దేవుడు మోషే దేవుడికి సలహా చెప్తున్నాడు, అయ్యా నువ్వు చంపేస్తానంటున్నావు, నువ్వు చంపేస్తే ఐగుప్తులోంచి తీసుకొచ్చింది చంపడానికే అని చెప్పి నిన్ను అనుకుంటారు కదయ్యా అని అడిగితే, సరేలే అయితే నువ్వు చెప్పావు కదా ఆగుతున్నాను. ఏంటి, మోషే చెప్తే దేవుడు సలహా తీసుకున్నాడా అన్న మాట దగ్గర నిజంగా ఎంత గొప్ప దేవుడు. అబ్రహాం వచ్చి బతిమాలుతున్నాడు, అయ్యా నువ్వు సుధమ కుమార పట్టణాలు చంపేస్తానంటున్నావు, నీతిమంతుడు కూడా అనీతిమంతులతో పాటు నాశనం చేస్తావా? ఓ 10 మంది ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తావు? వాళ్ళని కూడా నాశనం చేస్తావా? అది నీకు దూరమగును గాక అన్నప్పుడు ఆయన ఎంత బెండయ్యాడు? 10 మంది ఉన్నారా, వదిలేస్తారు. 10 మంది ఉంటే పట్టణాన్ని వదిలేస్తారు. ఏంటి, అబ్రహాం చెప్తే దేవుడు సలహా తీసుకున్నాడు. ప్రభునంది పిల్లరా, ఈ సత్యం మనకి ఏమర్థం అవ్వాలంటే, ఈ ఒకే ఒక్క దేవుడు, ఈ అద్వితీయ దేవుడు ఇంకొకరితో మాట్లాడకపోతే, ఇంకొకరు సలహా తీసుకోకపోతే, అంటే సలహా చెప్పాల్సిన అవసరం ఉంది అని కాదు, కానీ ఇక మన బాధలో ఏదైనా తేడా జరిగితే ఆయన కోపం వచ్చింది, లేపేద్దాం అనుకున్నాడు. ఎవరు చెప్పాలి ఆయనకి? చెబితే తీసుకోవాలి ఆయన. అసలుకి బైబిల్లో ఈ సత్యం ఎలా కనబడుతుందంటే, ఆయన వింటున్నాడు,
ఆయన తగ్గించుకుంటున్నాడు, ఆయన దీర్ఘశాంతి వహిస్తున్నాడు, ఆయన ఒక అడుగు తగ్గాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు అన్న మాట దగ్గర, ఏంటి అంత గొప్ప దేవుడు ఎట్లా తగ్గాడు ఒక అడుగు అన్న మాట దగ్గర, అమ్మో గాడ్ ఈజ్ ఇన్ త్రీ పర్సనాలిటీస్. అసలుకి సువార్త ఏం చెప్తుందంటే, న్యాయాధిపతి అయిన ఈ దేవుడు, పాపాన్ని చూడలేని ఈ దేవుడు, పాపిని రక్షించాలని చెప్పి ఆ రెండో వ్యక్తి బయటకు వచ్చాడు. పాపాన్ని చూడలేని దేవుడు, పాపాన్ని చూడలేని పరిశుద్ధ కనులు కలిగిన దేవుడు, నీతిగల న్యాయాధిపతి, తప్పు చేస్తే తాట తీయాల్సిన దేవుడు, ఆ రెండో వ్యక్తి బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్షించడానికి, శిక్షించడానికి కాదు. పెనాల్టీ కట్టాలి, వాడు కట్టలేడులే గాని నేను కడతాలే. ఈ మనిషి ఎలా కట్టలేడు గాని నేనే ఆ పెనాల్టీ కడతాలే. ఆయన కృప సత్య సంపూర్ణుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చిన ఎంత అద్భుతంగా ఉంటది. సత్యం, ఇక కాటా పట్టుకుంటే కాటా ఒక ఇంచు కూడా తగ్గేది లేదు, అంతే. రైచియస్ జడ్జ్. రెండో మాట, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. రెండో వ్యక్తి ఎలా కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వం ఎలా కనబడుతుంది? ఆ మూడో క్యారెక్టర్ పరిశుద్ధాత్మదేవుడు ఎలా కనబడుతున్నాడు? ఓహో, మనలోకి వచ్చేస్తాడు, మనలో ఉంటాడు, మనల్ని ఒప్పుకోరా అంటాడు, ఒప్పింపు చేస్తాడు, మనల్ని ముద్ర వేస్తాడు, మన దేవుని కుమారుని చేస్తాడు, మనల్ని సిద్ధపరుస్తాడు, మళ్ళా మనల్ని ఆగేసుకుంటాడు, తీసేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఒక నేచర్ ఏమో అస్సలు తగ్గేది లేదు అన్న ఒక నేచర్, ఒక వ్యక్తిత్వం. రెండో వ్యక్తిత్వం ఏమో, సరే వీడి కోసం మానవుడిగా భూమి మీదకి వచ్చిన వ్యక్తిత్వం. మూడో వ్యక్తిత్వం ఏమో, అబ్బా ఈ పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఆత్మ దేవుడు ఎంతగా పనిచేస్తున్నాడు, ఎంతగా పనిచేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క ఈ సంపూర్ణ స్వభావం, దేవుని యొక్క ఈ కంప్లీట్ నేచర్, ఆ త్రీ పర్సన్ దగ్గర మనకు వెల్లడం అవుతుంది, మనకు అర్థమవుతుంది, మనకు బయలుపరుచుకుంటున్నాడు, మనకి కమ్యూనికేట్ అవుతున్నాడు, మనకి కమ్యూనికేట్ అవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఆయన బైబిల్ చెప్పిందా అంటే చెప్పింది. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కావాలని చెప్పి దేవుడు అని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదంటే, దేవుడు అని చెప్పుకొని సిలువ మీదకి వెళ్ళాలనుకోలేదు. ఆ దేవుణ్ణి ఎట్లా సిలువేస్తారు, సిలువేరుగా మౌనంగా ఉన్నాడు. కానీ శరీరధారిగా రావడానికి ముందు ఎవరు? యోహాను సువార్త మొదటి వచ్చిన వాక్యమే ఉన్న దేవుడు. పునరుద్ధానుడైన తర్వాత ఎవరు ఆయన? ఆకాశమందును భూమి అందును సర్వాధికారి అయిన ప్రభు, భూలోకానికి న్యాయాధిపతి, రెండో రాకడలు లోకానికి తీర్పు తీర్చువాడు. మానవుడిలా కనబడుతున్నాడా? దేవుడు మానవుడయ్యాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సత్యాలు మనం ఎరుగుతూ ఈ వాక్యాన్ని, గాడ్ ఈజ్ వన్ అన్న సత్యాన్ని అర్థం చేసుకునే గాడ, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని కాదు బైబిల్ చెప్పే సత్యం. ఈ దైవత్వంలో ఈ ముగ్గురు వ్యక్తులని దాటిన దేవుడు లేడు, అది బైబిల్ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరు వారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈ క్రీస్తు ఎవరంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది, నిరంతరం స్తోత్రార్హుడు ఉన్నాడు. ఈ క్రీస్తు నిరంతరం స్తోత్రార్హుడు, సర్వాధికారి అయిన దేవుడు అని వాక్యం మాట్లాడుతుంది. కొలసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏలయనగా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. క్రీస్తునందు దేవుడు నివసిస్తున్నాడు, క్రీస్తునందు దైవత్వం నివసిస్తుంది, దేవుడు ఏమై ఉన్నాడు, ఆ సర్వ పరిపూర్ణతకు ముఖ్యమంతో క్రీస్తు. ఈయన దైవత్వానికి మానిఫెస్టేషన్, దైవత్వం యొక్క రెవలేషన్ యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ప్రేమిస్తాడు, ఇలా క్షమిస్తాడు అన్న సత్యానికి మానిఫెస్టేషన్ యేసుక్రీస్తు ప్రభు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదివితే, 7వ వచనం నుంచి మనం చదివితే ఆ సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు, ఆ సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుంచి కూడా మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, 3వ వచనం, 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కోసం మాట్లాడుతున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తూ పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆ 3వ వచనం ఏం మాట్లాడుతుంది? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతము, సర్వ సృష్టిని ఆయన మాటతో నడిపిస్తున్నాడు, సర్వ లోక పాపాలకు ఆయన శుద్ధీకరణ చేస్తున్నాడు, దూతల కంటే శ్రేష్ఠ నామం కలిగిన వాడు, పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడు. అది యేసుక్రీస్తు ప్రభు కొరకు వాక్యం మాట్లాడుతున్న మాట, వాక్యం మాట్లాడుతున్న మాట అర్థం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనం సత్యవంతుడైన వాణ్ణి ఎరగవనునని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవం. ఆయనే నిత్యజీవం. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద బ్రెడ్. అసలుకి ఐఎమ్, ఐఎమ్, అయాని పేరేంటి? ఐఎమ్ హూ ఐఎమ్. నేను ఉన్న దేవుణ్ణి ఐఎమ్ అని దేవుడు మోషేకి బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కోసం యోహాను సువార్త ధ్యానాలు మనం వెళ్తా ఉన్నాం. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద గేట్, ఐఎమ్ ద ట్రూ షెపర్డ్. ఐఎమ్, ఐఎమ్, ఐఎమ్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ మొదటి యోహాను 5:20 అంటున్నాడు, ఆయనే నిజమైనది నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని ఎట్లా అంటాం? క్రైస్తవ్యంలో ఈ కల్ట్, ఆయన ఎక్కడైనా చెప్పాడా, ఆయన ఎక్కడైనా చెప్పాడా అన్నాకాడ? అవును, చెప్పలేదు. దాన్ని సీక్రెట్ గానే ఉంచాడు, దాన్ని చెవిలోనే చెప్పాడు. పేతుడు దేవుడికి దీన్ని బయలుపరిచాడు కదా, ఇంకెవరికి చెప్పకలే. సమరయ స్త్రీతోటి, నేనే ఆయనమ్మా, అందరి ముందు చెప్పలేదుగా, చెప్పలేదు. తిరిగి లేచిన తర్వాత బల్లగుది చెప్పాడు. తర్వాత అపొస్తలులు బల్లగుది చెప్పారు. దేవుడు మానవుడిగా వచ్చాడు, మన కొరకు విమోచన కార్యం చేశాడని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు అనొచ్చా? అనాలి. అనొచ్చా కాదు, అనాలి. ఎక్కడుంది బైబిల్లో? అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు. 4వ వచనం చివరి మాట, నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధమాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడిని, పరిశుద్ధాత్మను మోసపుచ్చావని సంబోధించి కింద దేవుడితో అబద్ధమాడారు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని అక్కడ పేతురు సంబోధిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వచనం, 3వ అధ్యాయం 16వచనం, మీరు దేవుని ఆలయం, అంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు కాబట్టి మీరు దేవుని ఆలయం, మీలో దేవుని ఆత్మ ఉన్నాడు మీరు దేవాలయం, ఆయన ఉన్నాడు కాబట్టి దేవాలయం, ఆయన దేవుడు ఆయన మీలో ఉన్నాడు మీరు దేవాలయం. ఆ సంబోధన చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కావున ప్రియులారా, మనకి అర్థం కావలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ద వన్నెస్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ దేవుడు ఏక దేవుడు అని ఎందుకు సంబోధిస్తున్నామంటే ఈ వన్నెస్, ముగ్గురు ఉన్నారు ఒకటిగా ఉన్నారు. ఈ సత్యాన్ని ఇంకా ఎట్లాగా బాగా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ అద్వితీయ దేవుడు అని ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో సంబోధించినప్పుడు, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా, రెండో దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు అన్న ఆ పదం దగ్గర మూల భాషలో వాడబడ్డ మాట యఖాద్ అన్న పదాన్ని వాడినట్టుగా పండితులు మాట్లాడతారు. యఖాద్ అన్న మాట ECHAD, యఖాద్. యఖాద్ అన్న మాటకి అర్థం ఏంటంటే యూనిటీ. అందుకే ఆదికాండ మొదటి వచనం సృష్టికర్త అయిన దేవుడి కోసం మాట్లాడుతూ ఎలోహిం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. దేవుడు అన్న మాటని అక్కడ రాయబడిన మాట ఎలోహిం. ఎలోహిం అంటే సింగులర్ కాదు, ప్లూరల్ వర్డ్ అది. యఖాద్ అన్న మాట కూడా యూనిటీ, సింగులర్ ని ఉద్దేశించడానికి వాడే పదం యాఖీద్, YACHID, యాఖీద్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో యఖాద్ వాడబడింది కానీ యాఖీద్ వాడబడలేదు అని లింగ్విస్టిక్ స్టడీ చేసేవారు మాట్లాడే మాట ఇది. యూనిటీని సూచించే పదమే తప్ప ఒక్క దేవుడు అన్నప్పుడు ఏకముగా ఉన్న దేవుడు, ఈ ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు కోసమే మాట్లాడుతుంది సింగులర్ వర్డ్. ఆదికాండ మొదటి అధ్యాయం 1వ వచనం గాని, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనంలో గాని సింగులర్ వర్డ్స్ వాడబడలేదు. వన్ పర్సన్ అని కాదు, వన్ గాడ్ బట్ 3 పర్సన్స్. అది బైబిల్ మూల సిద్ధాంతం. దాన్ని మనం అర్థం చేసుకొని మనం అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని దాన్ని కనెక్ట్ చేయకూడదు. ఆయన పాలిథిజంలో ఉన్న ఐగుప్తిని ఉద్దేశించి కనాను ప్రాంతంలో ఉన్న ఆ ప్రజల దేవీ దేవతలను ఉద్దేశించి, లోకంలో దేవీ దేవతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దైవత్వం, ఆయన అద్వితీయ దేవుడు, వేరొక దేవుడు లేడు అన్నప్పుడు మిగతా దేవతల ఉద్దేశించి రాయబడ్డ పదం తప్ప ఆత్మదేవుని ఉద్దేశించో యేసుక్రీస్తు ప్రభుని ఉద్దేశించే ఆ పదాన్ని తీసుకుంటే అది రాంగ్ అప్లికేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, 8వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. అంటే ఏంటి అర్థం? 5వ వచనం, దేవతలు అనబడిన వారు సమాజంలో ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. 6, ఆకాశమందైనా భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి ఒక్కడే దేవుడు అని మాట్లాడుతూ దాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు ఆ ఒక్కడే దేవుడి దగ్గర కంట్రిబ్యూషన్ ఏం మాట్లాడుతుందంటే వాటి, మరియు మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి అంది జ్ఞానం లేదు. తండ్రి, ఆ ఒక్క దేవుళ్ళో తండ్రి ఉన్నాడు, ఆ ఒక్క దేవుళ్ళో యేసుప్రభు ఉన్నాడు. తండ్రి నుండి సమస్తం కలిగాను, యేసుక్రీస్తు ప్రభు నుండి కూడా అక్కడ రాయబడుతున్న పదాలు. 6వ వచనంలో, మనకి ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయనుండి సమస్తం కలిగింది. కిందకు వచ్చేసరికి మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. తండ్రి నుండి కలిగింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది, సమస్తం కలిగింది. ఒక్క దేవుళ్ళు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఒక్కడి దేవుడు అన్న మాట దగ్గర ఇక్కడ వాడబడ్డ పదం యకాద్, యాకీద్ కాదు, యకాద్ అన్న పదాన్ని వాడారు అని మనం లింగ్విస్టిక్ గా కూడా స్టడీ చేసి దీన్ని మాట్లాడతారు. ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి దీన్ని ఇంకెక్కడ వాడారు, ఈ ఒక్కడే దేవుడు అన్న మాటని అన్న మాట దగ్గర ఆది కాండం 2:24 కూడా ఈ భావన, అదే పద ప్రయోగం జరిగినట్టుగా పండితులు మాట్లాడతారు. నేను లాంగ్వేజెస్ మీద స్టడీ చేసిన వాడిని కాదు, కానీ స్టడీ చేసిన వాళ్ళ భావన మీతో పంచుకుంటున్నాను. వాళ్ళు స్టడీ చేసింది వాళ్ళు రాస్తే అవి చదివి మనకు అర్థం చేయడానికి మన భాషలో మాట్లాడుతున్నాను. ఆదికాండ 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. ఆ ఏక శరీరం అన్న మాట్లాడ ఏక అన్న పదం వాడారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరం. సరే, భార్య భర్త ఇద్దరు ఏక శరీరం అన్నమాట. లోకంలో ఏ ఇద్దరు భార్య భర్తలు ఒక శరీరంగా కనబడతారు? కనబడరు. భార్య భార్య, భర్త భర్తే. మరి ఏక శరీరం ఏదంటే ఏకత్వం, యూనిటీ, వన్నెస్. వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం, వాళ్ళిద్దరి మధ్య అభిరుచులు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ నిర్ణయాలు ఒకటవ. వన్ ఫ్యామిలీ, వన్నెస్. అక్కడ చూస్తాం, అక్కడ వాడబడ్డ పదం ఎకాద్. కాబట్టి బైబిల్ దేవుడు ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు, అద్వితీయుడు అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎకాద్ అన్న పదం దగ్గర ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడు అన్న మాట దగ్గర పర్సనాలిటీ లేవని కాదు. 3 persons, బట్ 1 God, దెర్ ఈజ్ వన్నెస్ అమాంగ్ ద 3 personalities. ముగ్గురు వ్యక్తుల మధ్య ఏకత్వం. తండ్రికి వేరుగా కుమారుడు మాట్లాడు, ఆలోచించుడు. కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడు, ఆలోచించుడు. ఏ కొసాన భిన్నాభిప్రాయాలు, మరొక అభిప్రాయాలు రావు. దట్ ఈస్ ద బైబుల్, గాడ్స్ యూనిటీ, దేవుని యొక్క ఏకత్వం. ఈ సత్యం అర్థమవుతానండి, మనం వచ్చే వారం స్టడీ చేస్తాం. ఈ సత్యం మనకు అర్థమైతే, అబ్బా నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను 4 ఆకులు ఎక్కువ చదివాను, నువ్వు 4 ఆకులు చదవలేదు, ఈ చెత్త, ఈ తారతమ్యాలు, ఈ కులపిచ్చి, ఈ మతపిచ్చి, ఈ రంగు భేదం, ఈ జాతి భేదం, ఏ భేదాల మనలో ఉండడానికి వీల్లేదు. బికాజ్ బైబుల్ గాడ్ ఈజ్ వన్, ఓన్లీ వన్ గాడ్, అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు. ముగ్గురు వ్యక్తులు, మహాదేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎట్లాగ కలిసి ఉన్నారు అన్న సత్యం నీకు అర్థమైతే, విడిపోవటం, వేరుపడటం, నెగుతూ తాట రావటం సాతాను స్వభావం అయితే, కలిపేసుకోవడం, కలిసి ఉండటం, కలిసి వెళ్ళటం, ప్రేమించుకోవడం, క్షమించుకోవడం బైబిల్ దేవుని యొక్క లక్షణం. ఆ లక్షణం మనలో చూడాలనుకుంటున్నాడు ఆయన. నిజంగా ట్రినిటీ ఈజ్ ఎ మిస్టరీ, కానీ ట్రినిటీ అర్థమైతే మాత్రం మన జీవితం మిస్టరీస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎంత అద్భుతమైన జీవితంగా మారుతుందో. ప్రపంచమంతా నా సహోదరులే, భారతదేశం మాత్రమే కాదు, అన్ని కులాల్లో ఉన్నవారు నా సహోదరులే, అన్ని మతాల్లో ఉన్నవారు నా సహోదరులే. ఏ ఒక్కరిని ద్వేషించేది లేదు, ఏ ఒక్కరిని తోలనాడేది లేదు, హెచ్చించుకునేది లేదు. అలాంటి ప్రేమతత్వంలోకి బైబిల్ దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒక్కటిగా ఉన్నారన్న సత్యం దగ్గర, కుటుంబాల్లో ఐక్యత, సమాజంలో ఐక్యత, వర్గాల మధ్య, వర్ణాల మధ్య, అన్నిటి మధ్య బైబిల్ దేవుడు వన్నెస్ ని తీసుకొచ్చే వన్ గాడ్, ఓన్లీ గాడ్, అద్వితీయ దేవుడు, వేరొక దేవుడు లేడు. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.